మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణాముత్తయే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృత శేఖరం పిండీకృత మహావిఘ్నం ఢుండిరాజం నమామ్యహం. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విస్తారమైన శివమహాపురాణాన్ని ఆధారం చేసుకుని ముఖ్యమైన కొన్ని శివధర్మాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున బంధము మోక్షము ఉపాయము ఈ మూడు అంశముల గురించి ప్రస్తావన చేసి మోక్షమనేది ఆ వ్యక్తి ప్రకృతితో తాదాత్మ్యాన్ని ఎంత మేరకు విడిచిపెడతాడో అంతమేరకు ఆ మోక్షం ఉంటుందని, సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య మోక్షములు ఏ ఏ స్థాయిలో ఉన్నవారికి ఏ ఏ విధంగా లభిస్తాయో కూడా నిన్న చెప్పడం జరిగింది. ఆ తర్వాత శివారాధనకు సంబంధించిన విషయం లింగము, భస్మధారణ, రుద్రాక్షధారణ, శివనామహిమ వీటిని ప్రస్తావించుకున్నాం. భస్మం గురించి అనేక అంశములు చెప్పడం జరిగినది. స్నానం చేయడం వల్ల కొంతమేరకే శుద్ధి అవుతుందిట, భస్మధారణ వల్లనే పూర్తి శుద్ధి అవుతుంది అన్నారు. కనుకనే భస్మ స్నానం అని కూడా మనకు చెప్పబడుతుంటుంది. ఒకప్పుడు జలాది స్నానములు కుదరనప్పుడు భస్మధారణతోనే స్నానము చేసి కార్యములు చేయవలసినటువంటి వైదిక క్రియలు చేయవచ్చు అని కూడా శాస్త్రం చెప్తున్నది. రోగగ్రస్తులైన వారు జలస్నానాలు అవి చేయలేరు, ఆ సమయంలో వాళ్ళ అనుష్ఠానం జపం చేసుకోవాలంటే శుద్ధి ఎక్కడిది అంటే భస్మధారణ మాత్రం చేతనే వాళ్ళు శుద్ధులవుతున్నారని. భస్మం శుద్ధికి అంత విశేషం. భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అన్నారు ఇక్కడ. భస్మం అనే మాటకి అర్థం ఇది, భాసనాత్ భసితం, తేజస్సు కలిగినది అని అర్థంట. అంతేకాదు భక్షణ ధర్మం చేత భస్మం అయిందిట. ఏమిటి భక్షిస్తుందంటే కిల్బిష భక్షణాత్, సర్వ పాపముల్ని భక్షిస్తుంది కనుక భస్మం అన్నారు ఇక్కడ. అందుకది తేజోమయమైన తత్వమే భస్మంలో ఉంది. అలాగే తెలుగులో బూడిద అంటాం, బూది అంటాం. ఇది సంస్కృత పదానికి రూపాంతరం. సంస్కృతంలో భూతి విభూతి అనే శబ్దం ఉంది, దాని నుంచి వచ్చింది బూది విభూది బూడిద ఇచ్చారు శబ్దములు. విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం. పూర్ణ ఐశ్వర్యమయం భస్మం. అందుకే భస్మము ఐశ్వర్య కారకము, వర్చస్సుని ప్రసాదిస్తుంది. రెండు లక్షణములు దానిలో ఉన్నది. ఈ విధంగా భస్మధారణ శివనామ మహిమ ఇచ్చాదని చెప్పుకున్నాం. ఆ తర్వాత మరొక విషయం శివారాధనకు సంబంధించిన అంశములే శివధర్మముల్లో చెప్తూ ఉన్నారు. ఏకస్మిన్ సమయే తాత ఋషీనాహూయ సర్వత, బ్రహ్మదేవుడు నారదులు వారికి చెప్తున్నటువంటి విశేషములు ఇవి. ఒకప్పుడు ఋషులు దేవతలు బ్రహ్మవద్దకు వచ్చేస్తా, ఎందుకంటే అందరికీ గురువు ఆయనండి. మనకి పరమాత్మ గురువైనప్పటికీ మనం నేరుగా పరమాత్మని పొందలేం. పరమాత్మ దగ్గర నుంచి మొదటి శిష్యుడు బ్రహ్మదేవుడు. అందుకు మనందరికీ నారాయణం, తర్వాత పద్మభువం, తర్వాత వశిష్ఠం ఇచ్చాదులని చెప్పుకుంటున్నాం. కనుక ఋషులకు ఋషులు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు మనందరికీ గురుస్థానీయుడు. అందుకే గురువారం బ్రహ్మగారి వారం. ఇప్పుడు కొత్త కొత్త దేవుళ్ళు వచ్చి కొత్త కొత్తగా ఆయా రోజులు కొత్త కొత్తగా వాళ్ళని మనం కేటాయిస్తున్నాం, కానీ పురాణాల్లో శాస్త్రాలు ఇవి లేవు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం గురించి శాస్త్రం ఉండదు. శాస్త్రం వేరు, నమ్మకాలు వేరు. నమ్మకాలు మనం త్రోసిపుచ్చం, గాని శాస్త్ర ప్రమాణం ప్రకారం బ్రహ్మదేవుడు గురువు అండి. అందుకు గురువారానికి ఆయన్నే అధిపతిగా పెట్టారు. ఆయన మనందరికీ ఆచార్యుడు. వేదములు వేదాంతములు సర్వము ఆయన నుంచే సమస్తమైనటువంటి ఋషులకి లభించాయి. వశిష్ఠుడికి సనక సనందనాథులకి అందరికీ కూడా బ్రహ్మదేవుడి నుంచి విద్య వచ్చింది. అక్కడి నుంచి పరంపరగా మన గురువు వరకు విద్య వచ్చిందనమాట. అందుకే మన గురు పరంపరలో ప్రథమంగా బ్రహ్మదేవుడిని నమస్కారం చేసుకుంటాం. ఎవరికైనా సరే సుఖ ఉపాయం గాని మోక్ష ఉపాయం గాని బ్రహ్మగారే చెప్పాలి. అందుకు ఋషులు దేవతలందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి శాశ్వతమైన సుఖము దేనివల్ల లభిస్తుంది, ఇహంలో దేహాత్మభ్రాంతి ఉన్నంతకాలం కూడా సుఖం ఉండాలని అనుకుంటాడు. దేహాత్మభ్రాంతి వదిలిన వాడికి అసలు సుఖం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ రెండు రకాలైన విషయములు కూడా ఇవ్వగలిగేది దేనివల్ల వస్తుంది ఒక ఉపాయం చెప్పండి అంటే, మీకు నిజంగా శాశ్వత సుఖంపై శ్రద్ధ ఉంటే, మోక్షంపై ఇచ్చ ఉంటే దానికి పరిష్కారం చెప్దాం. మనం అందరం కలిసి నారాయణుడి దగ్గరికి వెళదాం అన్నారు. ఎందుకంటే ఈయన గారికి ఆయన గురువు కదా, నారాయణం ప్రథమ గురువు. అందుకే నారాయణ సమారంభం అంటాం. కనుక నారాయణుడి దగ్గరికి తీసుకెళ్లారట క్షీరసాగరానికి బ్రహ్మదేవుడు. అప్పుడు దేవతలతో సహా ఆయన కూడా నారాయణ ప్రార్థిస్తే భక్తవత్సలుడైనటువంటి నారాయణుడు వాళ్లకి ప్రసన్నుడే చెప్తున్నాడు, బ్రహ్మన్ శృణు సురై సమ్యక్ సుతంచ భవతాపురా, దేవతలతో సహా ఉన్న నీకు చెప్తున్నాను, నీకే కొత్త నన్ను అడుగుతున్నావు అన్నాడు. అండి మనిద్దరికి అనుభవమే దేనివల్ల శాశ్వతమైన సుఖం పొందుతారనేది. అయితే గురువుగా నేను జగద్గురువుగా అందరికి చెప్పాలి కనుక నేను చెప్తున్నాను. సేవ్య సేవ్య సదా దేవ శంకర సర్వదుఃఖ, సర్వ దుఃఖములు పోగొట్టడానికి సేవ్య సేవ్య సదా శంకర. సేవ్య సేవ్య అని రెండు మాలు చెప్తున్నాడు. సేవించదగినవాడు సేవించదగినవాడు శంకరుడు. త్యాజ్యం తదర్చనన్నైవా కదాపి సుఖమిప్సుభి, శివారాధన విడిచిపెట్టిన వాడికి సుఖమనేది ఉండదు సుమా. అందుకు తస్మాత్ సదా పూజనీయో లింగమూర్తి ధరో హరహ, లింగమూర్తి ధరించినటువంటి శివుని ఆరాధించాలి. అది ఎలాగూ శ్రద్ధయా. దేవతలు గాని దైత్యులు గాని నువ్వు గాని మీరంతా కూడా శివారాధన చేతనే మీ మీ శక్తుల్ని వినియోగించగలుగుతున్నారు. అహం త్వంచ తథా బ్రహ్మన్ కథం తద్విస్ఫుటం త్వయా, ఎలా మర్చిపోతావు ఆనాడు మహాలింగం కనిపించి నీకు చేసిన బోధని. తన లింగమర్చేన్నిత్యం ఏనకేనాపి హేతున, ఏదో విధంగా లింగారాధన చెయ్యాలి. ఒకవేళ శివారాధన కొద్దిసేపైనా రోజులో చెయ్యకపోతే ఆ రోజుని దుర్దినం అంటారు సుమా అంటున్నాడు ఇక్కడ. సా హాని తన్ మహాఛిద్రం సాంధత సాచ ముగ్ధత ఎన్ ముహూర్తం క్షణం వాపి శివన్నైవ సమర్చయేత్. రోజులో కొద్దిసేపైనా శివారాధన చేయకపోతే అది మహాహాని, అదే పెద్ద ఛిద్రము, అది అంధత్వము, అది మూఢత్వము అని చెప్తున్నారు. అంటే శివారాధన యొక్క విశేషం. అందుకే పోతన గారు కూడా చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు అని ఘోషించారు. అందుకు శివారాధన యొక్క ప్రాధాన్యాన్ని. భవభక్తి పరాయేచ భవ ప్రణత చేత సహ భవ సంస్మరణాయేచ నతే దుఃఖస్య భాజనాహ. ఇది విష్ణుమూర్తి వచనం అండి. భవభక్తి పరులు అంటే భవునిపై భక్తి కలిగినటువంటి వారు, భవ ప్రణత చేత సహా మనసారా భవునికి నమస్కరించేవారు. ఇక్కడ రెండు వచ్చాయి, భవభక్తి గలవారు, భవునికి మనసారా నమస్కరించేవారు, భవుని నిరంతరం స్మరించేవారు. ఈ మూడు చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనే దుఃఖానికి లోనుకారు అని సాక్షాత్ నారాయణ యొక్క వచనం. అంతేకాదు లౌకికమైన భోగాలు కూడా ఈశ్వరుడు అనుగ్రహం వల్ల వస్తాయి. శివారాధన చేసిన వాళ్లకి ఇది లభిస్తుంది. ఎందరి జీవితాల్లో దీనికి తర్కాణం. ఉదాహరణలు చెప్పాలంటే ప్రతి వారు వారి జీవితాల నుంచి తెచ్చుకోవచ్చండి. శివారాధన చేసిన వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యాలు కూడా ఇస్తాడు ఆయన. అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని సామెత కూడా మన పెద్దవాళ్లు చెప్తున్నారు. భవనాని మనోజ్ఞాని మనోజ్ఞాభరణ స్త్రీ ధనంచ తుష్టి పర్యంతం పుత్ర పౌత్రాది సంతతి. భవనములు, మనోజ్ఞమైన ఆభరణములు, సుఖములు, ధనములు, ఆరోగ్యంచ శరీరంచ ప్రతిష్టాంచ ప్యలౌకికం ఏ వాంఛంతి. ఇలా లౌకికమైన సుఖాలతో పాటు అలౌకికమైన భోగ సుఖాలు కూడా ఇస్తాడు. త్రిదశాలయం స్వర్గాది సుఖములు ఇస్తాడు. ఇవన్నీ కూడా లోక సుఖాలు. ఇది కాకుండా అంతేచ ముక్తి ఫలం చేయవ భక్తిం వా పరమేశితుః. అదే నిష్కామమైనటువంటి ప్రేమ భక్తి కలిగిన వారికైతే ఆయన తనను తానే ఇస్తాడన్నాడు. తనని తాను ఇస్తాడంటే అర్థం కైవల్య సుఖాన్ని, తనతో తాదాత్మ్యాన్ని ఇస్తాడు సుమా. అందుకు ఇంతకు మించిన ముఖ్యమైన విషయం ఉంటుంది, ఇది గొప్ప ఉపాయం అన్నాడు. వెంటనే అందరూ కూడా శివలింగారాధన మేము వివాహ నుండి చేస్తామని నిర్ణయించుకున్నారండి. ఎవరు దేవతలందరూ కూడా. ఇది సృష్టి ఆరంభ సమయంలో జరిగిన చర్చ. అప్పటి నుంచి ప్రతి దేవత తన లోకంలో, తన భవనంలో, తన పూజామందిరంలో శివలింగార్చన చేస్తూ ఉన్నారు. ఇది ఇతర పురాణముల్లో కూడా ఈ విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. వివిధ దేవతలకి వివిధ రకాల శివలింగాలు చేయించిచ్చట నారాయణుడు. ఎవరికి ఏ లింగం చేయించి ఇవ్వాలి అనే దానికి విశ్వకర్మను నియోగించాడు. విశ్వకర్మ విగ్రహాలు చెక్కడంలో వాటిలో చాలా గొప్పవాడు, దేవతలకు ఇంజనీర్ కూడా ఆయన. విశ్వకర్మన్ యథాశంభో కల్పయిత్వా శుభానిచ లింగాని సర్వదేవేభ్యో దేయాని వచనాన్ మమ. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాడు, ఏ దేవతకి ఏ లింగం ఇవ్వాలి ఉంది. శివుడంతా ఒకటే అయినప్పటికీ కూడా ధాతువు మారుతూ ఉంటే గుణం మారుతూ ఉంటుంది. అది ఉదాహరణకి మనం ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఎర్రని అద్దం పెడితే ఎర్రని కాంతి, నల్లని అద్దం పెడితే నల్లని కాంతి వస్తుంది. దీపం అదే, కానీ దాని యొక్క గాజు బట్టి రంగులో మార్పు వచ్చినట్లుగా ఒకే శివుణ్ణి ధాతు భేదం బట్టి మనం ఆరాధించినప్పుడు ఫలితములు కూడా వేరువేరుగా వస్తాయి. పైగా ఇంద్రుడు అనగానే ఆయనకో లక్షణం ఉంది, అగ్ని అనగానే ఆయనకో లక్షణం ఉంది, వరుణుడికి ఒక లక్షణం ఉంది, కుబేరుడికి ఒక లక్షణం ఉంది, బృహస్పతికి ఒక లక్షణం ఉంది. వీరందరినీ కలిపమని దేవతలను చెప్పేసినా వీళ్ళకి ఎవరికి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది, ఆ శక్తితో ప్రపంచాన్ని నడుపుతున్నారు. కనుక వాడి శక్తి వాడికి సరిగ్గా పనిచేయాలంటే పరమేశ్వరుని ఏ ధాతువుతో ఆరాధించాలి అది అనమాట. అందుకు వాడికి వాడికి, అందుకు మానవులకైతే ఏది, దేవతల్లో ఏ దేవతకేది, ఇది చెప్పబడుతుంది. అందుకు అందరికీ ఒకే విధమైన లింగారాధనలు చెప్పబడలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకం. ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ లింగాన్ని మన విశ్వకర్మ గారు చేసిచ్చారో చూడండి. తదేవ కథయామ్యజ్జ సురీతామృషత్మ పద్మరాగమయం శక్రో హేమ విశ్రవసస్సుత. ఇక్కడ ఇంద్రుడికి పద్మరాగమణులతో చేసిన లింగము, కుబేరుడికి బంగారు లింగము, యముడికి పచ్చల లింగము, పచ్చని లింగం ఇచ్చారు, వరుణునికి శ్యామవర్ణం కలిగినటువంటి లింగము, విష్ణువు ఇంద్రనీల మాణిక్యన్మిత లింగాన్ని ఆరాధిస్తూ ఉంటాడు, బ్రహ్మ బంగారు లింగాన్ని, విశ్వేదేవతల వెండి లింగాన్ని, వసువులు ఇత్తడి లింగాన్ని, అశ్వినీ దేవతల పార్థివ లింగాన్ని, లక్ష్మీదేవి స్ఫటిక లింగాన్ని, ఆదిత్యులు రాగిలింగాన్ని, ఆదిత్యుడికి రాగికి ఉన్న సంబంధం అది, చంద్రుడు ముచ్చుపు లింగాన్ని, అగ్ని వజ్రలింగాన్ని పొందారు. ఇక వేదవేత్తలైన విప్రులు వారి పత్నులు మట్టి లింగాల్ని ఆరాధించారట. మయుడు చందనలింగాన్ని, నాగులు పగడపు లింగాన్ని, శచీదేవి వెన్నతో చేసిన లింగాన్ని, యోగులు భస్మలింగాన్ని, యక్షులు పెరుగుతో చేసిన లింగాన్ని, ఛాయాదేవి పిండిలింగాన్ని, సరస్వతి రత్నలింగాన్ని, బాణుడు పాదరసలింగాన్ని, ఇలా అనేక మంది వివిధములైన ధాతువులతో చేసిన లింగాలను ఆరాధించారు. అంతేకాదు మనకు కూడా వివిధ కామ్యముల కోసం వివిధ విధములుగా లింగార్చన చేయడం కనిపిస్తుంది. కేవలం భస్మంతో లింగం చేసి చేయడం, అదేవిధంగా తిలలు మొదలైన వాటితో లింగం చేసి చెప్పడం, ఎందుకంటే పరమాత్మకు నిజానికి ఏ ఆకారం లేదు. ఆ లింగమునందు మనం ఆవాహన చేసి ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నాం. అప్పుడు ఆ లింగము చిహ్నము అని అర్థంలో వాడబడుతున్నది, ఆ పరమాత్మకది చిహ్నముగా చెప్పబడుతున్నది. ఈ విధంగా శ్రూయత మృషయ సర్వే పామరా ప్రేమ సామరా ప్రేమ తత్పరా శివ పూజా విధిం ప్రీత్యా కథయే భుక్తి ముక్తిదం. ఈ విధంగా లింగములు ఏర్పాటు చేయడమే కాకుండా భుక్తిని ముక్తిని రెండింటి ఇవ్వగలిగేది శివారాధన. భుక్తి అంటే అనుభవం, భోగం. భుక్తి అంటే భోగం, ముక్తి అంటే మోక్షం. ఈ రెండూ ఇవ్వగలిగేది అది. అందుకు మానుష జన్మ పొందిన తర్వాత ఇంత దుర్లభమైన మానవ జన్మ దొరకడమే అరుదు. ఇలాంటి జన్మ పొందే కూడా ఈశ్వర ఆరాధన చేయకుండా కాలాన్ని గడిపాడు అంటే వాడు భగవానుడిచ్చిన గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేసినట్లే. అందుకు శివ సంతోషహేతుశ్చా కర్మ స్వక్తం సమాచరేత్. ప్రతివాడు తనకు విధింపబడ్డ కర్మకు అనుగుణంగా శివుణ్ణి తృప్తిపరిచేలాగా పూజ చేయాల్సిమా. ఇక్కడ యజ్ఞముల్లో మొట్టమొదటి శివారాధన ఇత్యాదులని కర్మయజ్ఞములని చెప్పబడతాయి. ఈ కర్మయజ్ఞాలు చేయాలి, కాని కర్మయజ్ఞములు కంటే గొప్పది తపోయజ్ఞము. కర్మయజ్ఞ సహస్రేభ్య తపోయజ్ఞో విశిష్యతే. కర్మయజ్ఞముల కంటే తపోయజ్ఞం విశేషం. అంటే శరీరాన్ని తపింపజేసుకోవడం, ధ్యానంలో యోగంలో వీటిలో దీన్ని నిక్షిప్తం చేసి, అంటే జపము మొదలైనవన్నీ కూడా దీని తపోయజ్ఞ సహస్రేభ్యో జపయజ్ఞో విశిష్యతే. ఉపవాసాదులతో శరీరాన్ని తప్పింపజేసుకోవడం కంటే, అలాంటి 1000 తపోయజ్ఞముల కంటే ఒక జపయజ్ఞం గొప్పది, జపం గొప్పది. అలాంటి జపయజ్ఞములు 1000 కంటే ధ్యానయజ్ఞం ధ్యానయజ్ఞాత్ పరం నాస్తి. 1000 జపయజ్ఞాల కంటే ధ్యానయజ్ఞం గొప్పది. ఏకాగ్రంగా పరమాత్మని ధ్యానించడం చాలా గొప్పది. అంటే ఇక్కడ ఏది గొప్పదో అది పట్టుకుందామని మిగిలిన వదిలిపెట్టేద్దామని చాలా మందికి సంతోషం కలుగుతూ ఉంటుంది. అతి గొప్ప చెప్తే అది కదా కావాలి అంటాడు, కానీ అక్కడికి వీడు ఎంత దూరంలో ఉన్నాడు అనేది ఆలోచించుకోవాలండి. కర్మయజ్ఞములు చేస్తేనే గాని తపోయజ్ఞం చేయలేడు, తపోయజ్ఞాల్లో పండితే గాని జపయజ్ఞం చేయలేడు. జపాలు చేయించండి, కానీ జపయజ్ఞంగా దాని మీద ఆరితేరాలంటే తపోయజ్ఞం పండాలి. కనుక తపోయజ్ఞాలు బాగా చేయగలిగితే గాని జపయజ్ఞం చేయలేడు, జపంలో పండితే గాని ధ్యానంలో పండలేడు. కనుకనే ధ్యానయజ్ఞాత్ పరం నాస్తి, ధ్యానం కంటే గొప్పది ఉందంటే మరొకటి లేదని చెప్పాడు. ధ్యానం వల్ల వస్తున్నది ఏమిటంటే జ్ఞానస్య సాధనం ధ్యానం. జ్ఞానమునకు సాధనము ధ్యానము. జ్ఞానం అంటే పరమాత్మ గురించిన ఎరుక. ఎరుక అంటే అది మళ్ళీ ప్రశ్న. పరమాత్మ గురించిన ఎరుక అంటే ఇప్పుడు పరమాత్మ గురించి మీ అందరికీ తెలిసిపోయినట్టే రోజు చెప్తున్నాం. పుస్తక రూపంలో వినేటప్పుడు అందరికీ పరమాత్మ అంటే ఏమిటో తెలిసిపోతున్నట్టు ఉంటుందండి, కానీ ఏం తెలియదు. పరమాత్మ గురించి ఎరుక అంటే స్పష్టమైనటువంటి అనుభవం పరమాత్మ గురించి అది రావాలి. అది ఎవరికి వస్తుందంటే ధ్యానంలో పండిన వాడికి వస్తుంది. అందుకు ధ్యానము జ్ఞానమునకు సాధనము. అందుకే ధ్యాన యజ్ఞంలోకి ప్రతివాడు ప్రయత్నించాలి. వీటి ద్వారా ఇవే పరమార్థములు, అక్కడ ఆగిపోకూడదు, వీటిని వదలకూడదు. ఈ రెండూ చెప్తున్నాడు, ఇవి పరమార్థములు, వీటితో ఆగిపోకూడదు, అక్కడ వదలకూడదు, రెండు కూడా. అంటే కర్మయజ్ఞం చేయాలి, తపోయజ్ఞం చేయాలి, జపయజ్ఞం చేయాలి, ధ్యానయజ్ఞంలోకి పరిణమించాలి. అందుకే ధ్యానయజ్ఞం వల్లే జ్ఞానం లభిస్తున్నది. ఆ జ్ఞానములో యత సమరసం శ్రేష్టం యోగి ధ్యానేన పశ్యతి. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశములు. లింగారాధనని క్రమక్రమంగా ఎంత ఉత్కృష్ట స్థితికి తీసుకువెళ్తున్నాడో చూడండి. దీంతో పాటు మనం కూడా శ్రద్ధగా వింటూ ఉందాం. అందుకు ఈ జ్ఞానంతో ఏమవుతుందంటే ధ్యానము ద్వారా ఆ జ్ఞానంలోకి వెళ్లేటప్పుడు వాడు సమరస స్థితిలో ఉంటాడు అన్నాడు. ధ్యానము ద్వారా సమరసం పశ్యతి, సమరసాన్ని చూస్తాడన్నాడు. సమరసం అంటే, సమరసం అనే మాట మనకి లలితా శాస్త్రంలో వచ్చింది. ఎక్కడ? సామరస్య పరాయణ సమరసస్య భావం సామరస్యం. సమరసం, సమరసం అనే విషయం అక్కడ. సమం అంటే ఏకత్వం, రసం అంటే అనుభవం, బ్రహ్మానుభవం. సమరసం, ఇంకా జీవభావం మిగలకుండా ఏకమైనటువంటి బ్రహ్మానుభవమే సమరసం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు రెండు రెండుగా ఉన్నది, జీవుడు వేరు పరమాత్మ వేరని. కానీ జీవుడు పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోయిన తర్వాత స్థితి పేరు సామరస్యం. అది సమరసం అంటే, అదే అండి సామరస్యం అంటే. ఆ సమరస భావం ధ్యానేన పశ్యతి, ధ్యానము ద్వారా ఆ సమరస భావం లభిస్తుంది. ఆ సమరసానికే జ్ఞానమని అంటారు సుమా. ధ్యానయజ్ఞరతాస్య సదా సన్నిహిత శివ. ఎవడైతే నిరంతర ధ్యానయజ్ఞం చేస్తూ ఉంటాడో వాడి లోపల శివుడు సన్నిహితుడై ఉంటాడు. మనం ఎదగవలసింది అది. ఈ లింగారాధన నుంచి అక్కడికి వెళ్ళాలి. నాస్తి విజ్ఞానినా కించిత్ ప్రాయశ్చిత్తాది శోధనం. ఈ ధ్యానము ద్వారా ఎవడైతే సమరస జ్ఞానాన్ని పొందుతాడో వాడికి ఏ కర్మలతో పని లేదు. ఎవడికి, ఆ స్థితికి చేరిన వాడికి ఏ కర్మలతో పని లేదు. ఎందుకంటే వాడి విశుద్ధమైన విద్యను పొందాడు. విశుద్ధ విద్య అంటే బ్రహ్మము తప్ప మరి ఏది లేని స్థితిని విశుద్ధ విద్య అంటారు. వాడు బ్రహ్మవిదో జనాహ, వాణ్ణి బ్రహ్మవేత్తలు అంటారు వారిని. ఆ బ్రహ్మవేత్తలైనటువంటి వారికి క్రియల్లో, క్రియలు లేవంటే ఇది చెయ్యాలనే కర్తవ్యములు వాళ్ళకి లేవు. అలాగే సుఖము దుఃఖము కూడా వారికి అంటదు. వాళ్ళు భయాలకు అతీతులు. మన దేహాత్మభ్రాంతి కలిగిన వారందరికీ భయము సుఖము దుఃఖము ఉంటూ ఉంటాయి. ఇవి ఉన్నంత వరకు ధ్యానాదులకు చాలా దూరం ఉన్నామని అర్థం. ఇంకా ఇక్కడున్నాం, ఎదగాలండి. ఆ ఎదిగి ఆ స్థితికి ఎవడైతే వెళతాడో వాడికి సుఖము గాని దుఃఖము గాని అదేవిధంగా క్రియలు గాని లేవు సుమా. అలాగే ధర్మో ధర్మాధర్మో జపో హోమో ధ్యానం ధ్యాన విధిస్తత. ఆ జ్ఞానమునకు చేరిన వాడికి ఏ విధులు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అనే కట్టుబాట్లు కూడా వాడికి ఉండవు. ఎవరికి కట్టుబాటు ఉంటుంది? మార్గంలో ప్రయాణించేవాడికి కట్టుబాటు గాని గమ్యం చేరిన వాడికి కట్టుబాటు ఏమిటండి? ఎవరికి ట్రాఫిక్ రూల్స్? ట్రావెల్ చేసేవాడికి. గమ్యం చేరిన వాడికి ఎందుకు అక్కర్లేదు అది. ఆ విధంగా ఆ స్థితికి వెళ్లిన వాడికి ధర్మాధర్మములు కూడా సమానంగా కనిపిస్తాయి. వాడు ఎల్లవేళలా నిర్వీకారంగా ఉంటాడు. వాడు చేసే లింగారాధన అసలైన లింగారాధన అన్నారు. మనం చేసే లింగారాధనలన్నీ మట్టి లింగాల, మణిలింగాల, బాణలింగాల, స్ఫటికలింగాల, ఏ లింగం పెడితే మంచిది, ఎంత పెడితే మంచిది, బొట్టన వేలంతా లేదా అరచెయ్యంతా లేదా ఇంత, మా శివలింగం ఇంతండి అని ఒకడు, మా శివలింగం ఇంతండి అని, కానీ ఆయన ఎంతండి, ఆయన ఇంత గాడు అంతా గాడు, అనూరణీయాన్ మహతో మహీయాన్. ఆ శివలింగాన్ని వాళ్ళు చూస్తారటండి ఎవరు, జ్ఞానులు. ఎప్పుడు మనమైతే గుడికెళ్తేనో లేదా మన పెట్టు ఓపెన్ చేస్తేనో చూస్తాం శివలింగాన్ని, వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు ఆ శివలింగం. అది ఎలా ఉంటుందో చూడండి ఆ శివలింగం, ఒక్కసారి భావించండి మనకి దొరికిపోతుంది. ఇప్పుడు పరానందకరం లింగం విశుద్ధం శివం అక్షరం నిష్కళం సర్వగం జ్ఞేయం యోగినాం హృది సంస్థితం. ఆ శివలింగం స్పష్టంగా ఉంటుంది ఆ యోగుల హృదయంలో. ఎలా ఉంటుందంటే పూర్ణ ఆనందమయమై సర్వమును తనలో లీనం చేసుకున్న పరతత్వమై విశుద్ధమై అంటే త్రిగుణ వికారములు లేనిది విశుద్ధము, శివమై శివమై అంటే గుణాతీతమై, అక్షరం నాశరహితమై, నిష్కళం భాగములు లేని పరిపూర్ణమై, సర్వగం అంటే సర్వవ్యాపకమై, జ్ఞేయం తెలుసుకోవలసిన ఏకైక వస్తువై యోగుల హృదయంలో ఉంటుంది ఆ దివ్యమైనటువంటి లింగము. అందుకు ఇప్పుడు లింగాలు ఎన్నెంతేలే, ఎన్నెన్నయ్యండి ఇప్పటికీ చెప్పచ్చు విన్నవాళ్ళు, రెండే రెండు లింగాలతో మొత్తం, మరి ఎక్కువ లేవిటండి, గొడవలేదు, ఎక్కువ నెంబర్ చెప్తే కష్టం. రెండే రెండు లింగములు అని చెప్తున్నారు. ఏమిటంటే లింగం ద్విధం మొత్తం బాహ్యం అభ్యంతరం ద్విజాహ, రెండే లింగములు అభ్యంతర లింగం బాహ్యలింగం. ఇందాక మనం చెప్పినవన్నీ కలిపితే బాహ్యలింగములు అని అయిపోయింది. అవన్నీ బయట ఉండే లింగాలు, అభ్యంతర లింగం ఏదైతే ఉందో అది చూడు. కనుక బాహ్యం స్థూలం సముద్దిష్టం సూక్ష్మం అభ్యంతరం మతం. బాహ్యలింగాన్ని స్థూల లింగము అని అంటారు, సూక్ష్మలింగమని అభ్యంతర లింగాన్ని అంటారు. సుమా కర్మయజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా స్థూల లింగార్చన రతులే. కర్మయజ్ఞములు అంటే కర్మలతో పూజించే వాళ్ళందరూ కూడా స్థూల లింగార్చనలు చేస్తూ ఉంటారు. కనుక స్థూలం దేనికోసం ఇవ్వబడిందంటే అసతాం భావనార్థాయ సూక్ష్మేణ స్థూల విగ్రహాహ. ఈ స్థూల విగ్రహములు స్థూల లింగములు ఎవరి కోసం చెప్పబడుతున్నాయంటే అంతరంగంలో ఉన్న లింగాన్ని సాక్షాత్కరించుకోలేని వారి కోసం. అది అసతాం అన్నారు, అజ్ఞానుల కోసం అని. అంటే మనకు అజ్ఞానులు అంటే మనం ఒప్పుకోం అంతే కదండి. ఎవరికైనా జ్ఞాని అయిపోవాలనో జ్ఞానినో తపన ఉంటుంది లేదా అభిప్రాయం ఉంటుంది, కానీ తప్పేమీ లేదండి. ఇక్కడ అజ్ఞానం అంటే సాధనలో ప్రారంభ దశ అనుకున్నా బాధ లేదు, ఆ ప్రారంభ దశలో ఇవన్నీ అవసరమే. ఏది బాహ్యలింగము వాళ్ళు చేస్తారు. సుమా అధ్యాత్మకం ఎం లింగం ప్రత్యక్షం యస్సనో భవేత్ సతల్లింగే తథా స్థూలే కల్పయ్యచ్చ నాణ్యత. అయితే అధ్యాత్మలింగం చూడాలని తపన పడేవాడు రెండు విధాలుగా చేయాలి. ఒకటి తన యందు ఉన్నటువంటి ఆ పరమాత్మని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ బాహ్యలింగార్చన చేయాలి. ఈ రెండు వాడు చేస్తూ ఉండాలి. ఈ రెండు చేయడం వల్ల క్రమంగా అక్కడికి వెళ్తాడు. కేవలం బాహ్యాన్ని చేస్తున్నది మాత్రం చాలదు, భావంలో కూడా తన ప్రయాణం చేయాలి. అందుకే భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువబో మనస అన్నాడు కదా అన్నమాచార్య. భావంలోనూ అటు బాహ్యంలో కూడా చేయాలి. కనుక సాధన ఆంతరిక సాధన కూడా చేస్తూ ఉండాలి. మేము ఇంకా ప్రారంభ దశలో ఉన్నామనుకుని అక్కడ ఉండిపోకుండా ఈ ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. అయితే నిజంగా జ్ఞానులకు అంత స్పష్టంగా కనబడుతుందా ఆ లింగం అంటే దానికి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు నారాయణుడు చూడండి. జ్ఞానినాం సూక్ష్మ మమలం భావాత్ ప్రత్యక్షం అవ్యయం. వాళ్ళకి నిరంతరం ప్రత్యక్షం, ప్రత్యక్షం అంటే అనుభవ సిద్ధం. ఎలా అనుభవ సిద్ధం అంటే యథా స్థూలం అయుక్తానాం ఉత్కృష్టాదో ప్రకల్పితం. చక్కని ధాతువులతో నిర్మించినటువంటి లింగాలు సామాన్యుల కంటికి ఎంత స్పష్టంగా కనిపిస్తాయో యోగికి అభ్యంతర లింగం అంత స్పష్టంగానే అనుభవ సిద్ధమవుతుంది. ఎక్కడ వాడికి ఇది ఆ లింగం ఏమో డౌట్ లేదండి వాడికి, అలా చూస్తాట. ఇందులో విచారం అనేది లేదు సుమా. కనుకని శివతత్వంలో శివతత్వ జ్ఞానాన్ని పొందినటువంటి ఆ యోగి ఉన్నాడు వాడిని శివజ్ఞాని అంటారు. వాడే శివతత్వవేత్త అని చెప్పబడతాడు. అది శివతత్వం తెలిసిన వాడంటే వాడు. అటువంటి శివతత్వవేత్త నిష్కలమైనటువంటి ఆ తత్వంలో లీనమైన వాడికి నిరాకారమని సాకారమని మాటలాడతాడు. ఎందుకంటే వాడికి నిరాకారం అది సాకారం ఇది, ఇది వేరు అది వేరు అనే మాట ఉండదుట. ఎందుకంటే వాడి స్థితి ఎలా ఉంటుందంటే సర్వం శివమయం జగత్, అది వాడి యొక్క స్థితి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మన స్కాంద పురాణంలో సూత సంహిత అనే గ్రంథంలో మొత్తం వేదాంత చర్చంతా చేసి జ్ఞానాన్ని ఒక్క మాటలో చెప్తాను వినవయ్యా అంటాడండి. అక్కడ ఒకే మాటలో చెప్తానన్నాడు. ఏమిటంటే సర్వం శివమయం జగత్ అంతే, సర్వం శివమయం. కానీ సర్వం శివమయంగా చూడగలుగుతున్నామా? అదే అజ్ఞానం, చూడలేకపోవడం అజ్ఞానం. అజ్ఞానం అతిక్రమించి శివుడు కానిదేది లేదు అని సర్వం ఆయనయే అని అనుభవానికి రావడం ఉందే సర్వం శివమయం జగత్. అటువంటి వాడికి అంతా శివుడే, తాను శివుడే, తాను శివుల్లోనే ఉన్నాడు, తనలోనే శివుడున్నాడనే స్థితి వస్తుంది. అదే శంకరుల వారు చెప్పేటప్పుడు చరాచరాత్మకతను జానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటాడు. చరాచరాత్మకమైన వాడు నువ్వు అనే భావన నాకు తెలిసిన వెంటనే నేనెక్కడున్నా. ఈ చరాచరాత్మకమైన జగత్తు శివమయం, లోకం లింగాత్మకం జ్ఞాత్వా, లోకమంతా శివలింగమయమని తెలిసి ఎవడి శివార్చన చేస్తాడో వాడు శివజ్ఞాన అవుతున్నాడయ్యా అని శాస్త్రం చెప్తుంది. కనుక ఈ లోకమంతా కూడా శివమయం అని తెలిసినప్పుడు వీడెక్కడున్నాడు? అందులోనే ఉన్నాడు కదా. ఉన్నప్పుడు నిప్పులో ఉన్న నిప్పు రవ్వ దానికి దూరమా? తన ఆ రవ్వలో ఉన్నది నిప్పే. ఇది తెలిసినప్పుడు వాడికి దానికి తేడా ఏముంది? అదే సాయుజ్య మోక్షం అంటే ఇక్కడే నాకు దొరుకుతుంది అయ్యా చరాచరాత్మకమైన నీ తనువుని ధ్యానించినప్పుడు అని శంకర్ల వారు శివానంద లహరిలో ఇదే భావాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అందుకు అటువంటి వాడికి ఒకటే భావన ఉంటుంది, సర్వం శివమయం జగత్. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. ఏవం జ్ఞాన విముక్తానాం నాస్తి దోష వికల్పన విధిశ్చైవ తథా నాస్తి విహితా విహితేయది. అటువంటి జ్ఞానికి మాత్రమే దోషస్పర్శ ఉండదు. మిగిలిన అందరికీ కూడా విధి నిషేధాత్మకమైన ధర్మం ఉంటుంది, కానీ ఆ జ్ఞానికి విధి లేదు నిషేధం లేదు, రెండు గుర్తుపెట్టుకోండి. అటువంటి వాడు అనాలి ఏదైనా పర్వాలేదండి అనే అటువంటి వాడికి, మనకు మాత్రం ఇది విధి ఇది నిషేధం ఉంటుంది. అందుకే నిస్త్రేయగుణ్యే పతి విచరతే కో విధి కో నిషేధ అని శంకర్ల వారు చెప్పారు. త్రిగుణాతీతమైన స్థితికి చేరుకున్న వాడికి విధి నిషేధాత్మకమైన ధర్మంతో కూడా పనిలేదు, వాడు ధర్మాధర్మాలకు కూడా అతిక్రమించిపోయాడు. ఇది వాడి యొక్క స్థిస్సుమా. అటువంటి వాడు కేవలం ఎర్రబట్టలు వేసుకుని సన్యాసిగానే తిరగాలనుందా? వాడికి ఆశ్రమము లేదు, వర్ణము లేదు వాడికి. వాడు ఎక్కడైనా ఉండొచ్చు ఆ జ్ఞాని. వాడు గృహంలో కూడా తిరగచ్చు, మనలాగే ప్రపంచంలో సామాన్యుల్లాగే తిరుగుతూ ఉండొచ్చు. కానీ యథా జలేషు కమలం సలలైర్ నవలిప్యతే తథా జ్ఞానీ గృహే తిష్టన్ కర్మణ నవబధ్యతే. జ్ఞాని అయిన వాడు గృహంలో ఉన్నప్పటికీ కూడా బంధింపబడ్డు. ఎలాగంటే బురదలోంచి వచ్చిన కమలానికి బురద ఎలా అంటదో అలాగా అన్నాడు. ఇక్కడ కమలం ఎక్కడుంది? బురదలోనే ఉంది. కానీ కమలంలో ఏమైనా బురద ఉందా? లేదు. అంత నిర్మలమైనటువంటి కమలం ఆ బురదలోనే ఉన్నా దానికి ఏం కాలేదు. అదేవిధంగా ఆ జ్ఞాని ఆ విధంగా ఉంటాడు. ఆ జ్ఞానం వచ్చే వరకు కూడా కర్మలతో శివుణ్ణి ఆరాధించాలి. ఎంత చక్కగా చెప్పారండి. ఆ సమన్వయం చూడండి ఎంత విశేషంగా చూపిస్తున్నాడు. అంటే ఇది అక్కడికి తీసుకెళ్తుంది, కనుక దీన్ని విడిచిపెట్టద్దు, ఇది చెయ్యాలి. కొంతమంది ఇక్కడ అసలు దీని గురించి ఆలోచించకుండా ఏం అక్కర్లేదండి, ఆత్మలో దర్శిస్తే చాలని దీన్ని అంటూ వదిలేస్తాడు, వాడు భ్రష్టుడైపోతాడండి. అందుకే ఇక్కడ నారాయణుడు చాలా చక్కగా సమన్వయించి చెప్తున్నాడు. ఇది చెప్పేటప్పుడు మాత్రం ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఎందుకంటే మానవ మనస్తత్వాలు చాలా చిత్రాతి చిత్రంగా ఉంటాయి. విష్ణువు శివుడి యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నాడు గనక విష్ణువు తగ్గిపోయాడు అనుకోవద్దు. మళ్లీ శివుడు విష్ణువు గురించి చెప్తాడు నేను ఆయన భక్తుడిని అని చెప్తాడు, అప్పుడేంటంటారు? కనుక ఇక్కడ విష్ణువు శివుడి గురించి చెప్తున్నప్పుడు శివపారమ్యం శివభక్తి అంతే తీసుకోండి. ఎక్కడికక్కడ మన బుద్ధి చాలా కలుషితకమైనది, వెంటనే విష్ణువు తగ్గిపోయాడని మొహాలాలు పెట్టేసుకుంటే మరి నేనేం చేయలేను. యథా శివమయో విష్ణువు అవ విష్ణుమయ శివ. మన కోసం నారాయణ ఆచార్యుడే చెప్తున్నాడు, కానీ శివుడే నారాయణుడు, నారాయణ శివుడు అనే స్పృహ నాకుంది, మీరు కలిగి ఉండండి. ఇది జ్ఞానం సముత్పన్నం యావన్నైవ నరస్యవై తావచ్చ కర్మణాదేవం శివమారాధయన్ నరహ. ఆ జ్ఞానం కలిగే వరకు కూడా కర్మలతో శివుణ్ణి ఆరాధించవలసిందే. అందుకు ఇక్కడ వివరిస్తూ ఇది విజ్ఞానయుక్తశ్చ కింతస్య ప్రతిమాదివి. విజ్ఞానం కలిగిన వాడికి ప్రతిమలతో పనే ఉంది అన్నాడు ఇక్కడ. ఇది విజ్ఞానహీనస్య ప్రతిమా కల్పనా శుభ. ఆ విజ్ఞానము లేనివాడి కోసమే ప్రతిమలు కల్పించబడ్డాయి సుమా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా చాలా మంది హిందూ మతంలో విగ్రహారాధనే చేస్తారు అంటే విగ్రహారాధన ఒక మెట్టుగానే మనం భావిస్తాం, కానీ విగ్రహారాధనే సమస్తంగా మనం భావించాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ విషయం. అందుకు పదముచ్చై సమారూఢం పుంసో హ్యాలంబనం స్మృతం. ఇప్పుడున్న స్థితి కంటే పై స్థితికి వెళ్లాలి అంటే ఆలంబనం ఒకటి ఉండాలి కదా అన్నాడు. ఆలంబన లేకుండా పైకి ఎలా వెళ్తాడు? ఆ ఆలంబనమే ప్రతిమ. ప్రతిమని ఆలంబనగా తీసుకుని దాని ఆధారంగా తీసుకుని ప్రతిమారహితుడైన పరమాత్మని మనం తెలుసుకుంటున్నాం. నిర్గుణ ప్రాప్తయే నృణం ప్రతిమాలంబనం స్మృతం. నిర్గుణ ప్రాప్తయే నిర్గుణుడైన పరమశివుణ్ణి పొందడానికై ప్రతిమా ఆలంబనం స్మృతం. ప్రతిమ ఆలంబనము సుమా. సర్వదేవతలకు కూడా ప్రతిమలు ప్రత్యయావహ. ప్రత్యయము, ప్రత్యయము అంటే ఒక విశ్వాసము నిలిచే చోటు. ప్రత్యయం అంటే అది. కనుక ప్రతిమ ప్రత్యయావహ అంటే సర్వజీవులకు కూడా దేవతల ప్రతిమలు వాళ్ళ విశ్వాసము నిలబడేటకు చోట్లు అది ఇక్కడ చెప్పబడుతున్నాయి. దేవశ్చాయం మహీయాన్యే తస్యార్థం పూజనత్విదం గంధం చందన పుష్పాది కిమర్థం ప్రతిమాం వినా. ఇంకో మాట చెప్తున్నాడు నారాయణుడు. అసలు దేవతల ప్రతిమలు లింగాలు లేకపోతే ఈ పువ్వులు ఏమైపోతాయి, చందనాలు ఏమైపోతాయి అన్నాడండి. ఎంత చక్కటి మాట. అంటే ఈ పువ్వులన్నీ ఎవడికిస్తావు నువ్వు? గంధమే ఉడికిస్తావు. ఆ ప్రతిమలకి చక్కగా అలంకరించు, లింగాలకు అలంకరించు. అందుకు ఇవన్నీ ఏమైపోతాయి ప్రతిమలు లేకపోతే? కనుక ఇవి ఉన్నాయి కనుక ఉండాలి. కనుక ప్రతిమాదులకి ఇవి సమర్పిస్తావు. మన నిజానికి శివలింగానికి వేయట్లే శివుడికే వేస్తున్నాం. శివ పూజ చేసేవాడికి రాయికి పూజ చేస్తున్నానని భావంతో చేస్తాడండి, శివుడికి పూజ చేస్తున్నాననే భావనతో చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఈ చందనం శివునికి సమర్పిస్తున్నానంటాడు కానీ రాయికి సమర్పిస్తున్నాను అనట్లేదు. కానీ వీడి ముందు శివుడు వచ్చి కూర్చోవట్లేదు కదా, అందుకు ఇక్కడ సమర్పయామే అని దానికి పూస్తే సర్వవ్యాపు కూడా అక్కడే పుచ్చుకుంటున్నాడండి ఇక్కడ. అది అందులో చెప్తున్న విషయం. అందుకు ఇవి లేకపోతే, ప్రతిమాదులు లేకపోతే చందనం పుష్పాలు ఏమైపోతాయి? తావచ్చ ప్రతిమా పూజ యావత్ విజ్ఞాన సంభవ. అందుకు విజ్ఞానం కలిగే వరకు కూడా ప్రతిమాది పూజలు ఉండాలి. జ్ఞానము కలగకుండా ఈ పూజల్ని విడిచిపెడితే జ్ఞానాభావేన పూజ్యేత పతనం తస్య నిశ్చితం. జ్ఞానము కలగకుండా పూజాధికారులను విడిచిపెడితే వాడు పతితుడైపోతాడు సుమా అని చెప్పారు. ఇక్కడ ఒడ్డును చేరడానికి మనం పడవలో వెళ్తున్నాం. ఆ ఒడ్లో పడవలు అవసరం లేదు నిజమే, కానీ ఒడ్డులో అవసరం లేదని ఎవడో చెప్తూ ఆ మోక్షస్థితిలో ఏ పడవలు అక్కర్లేదండి అన్నాడని ఇక్కడే వదిలేస్తే ఏమవుతాడండి, మునిగిపోతాడు. అది తెలుసుకోండి. అక్కడికి వెళ్లే కూడా పడవను వదలకూడదండి.